ఈయనకి జాతక్రియల్లో పెద్దగా దోషాలు ఏం లేవు. ఇక ఈ రెండో ఆయనకి ఏం జాతక దోషాలు ఉన్నాయని అడిగవు. ఆయనకి జాతకం చెబితేనే ఉన్న జాతక దోషాలు పోతాయి. ఇంకా ఆయనకి జాతక దోషాలు ఏమిటి? ఆయనకి జాతకం చెప్పడం అంటే దుస్సాహసం. రోహిణీ నక్షత్రంలో పుట్టిన రోహిణి నక్షత్ర ప్రభావం ఆయన మీద ఉండదు, ఈయన ప్రభావం నక్షత్రం మీద ఉంటుంది. కానీ ఈ పరమ పుణ్యాత్ముడు ఎవరు అనుకుంటున్నావు? ఈతనికి గుణరూప కర్మంబులు అనేకంబులు కలుగుటం చేసి నామంబులు అనేకంబులకు, ఇక్కడ వచనం రాశారు పోతన గారు, ఈతనికి గుణం రూపం కర్మములు లేవు కానీ చాలా ఉంటాయి. ఈతడు ఎన్ని అవతారాలు ఎత్తాడో మానవ మాత్రుడు వర్ణించలేడు, కానీ అందులో 22 బాగా ప్రసిద్ధికెక్కాయి. ఎన్నో అవతారాలు ఎత్తిన ఈ పుణ్యాత్మునికి ఎన్నో నామములు ఉన్నాయి, ఎన్నో గుణములు ఉన్నాయి, ఎన్నో రూపాలు ఉన్నాయి, ఎన్నో కర్మాలు ఉన్నాయి, ఎన్ని పేర్లున్నాయో లెక్క పెట్టలేరు. ఇంతెందుకు 1000 పడగలు కలిగి 2004 కలిగిన ఆదిశేషుడు కూడా వర్ణించలేనన్ని నామములు ఈయనకున్నాయి. అనంత నామధేయుడు. ఈతనికి రూప వయో లావణ్యాలు ఎక్కువ. ఈ సజ్జనుడి వల్ల, ఈ శాబకుడి వల్ల, ఈ బాలుడి వల్ల దుర్జన శిక్షణంబును సజ్జన రక్షణంబునగు. ఈ కుర్రాడి వల్ల దుష్టులు శిక్షింపబడతారు, సజ్జనులు రక్షింపబడతారు. ఈ మహాత్ముని వల్ల మీరు తరిస్తారు, ఇతడు మిమ్మల్ని కూడా తరింపజేస్తాడు. అయినప్పటికీ ఇప్పుడు కొన్ని పేర్లు పెట్టాలి కదా. తొల్లి ఈ శిశువు ధవళ అరుణ పీతవర్ణుండయి, ఇప్పుడు నల్లనైన కతంబుర కృష్ణుండయ్యే. పూర్వం పృశ్ని గర్భుడు అనే పేరుతో తెల్లగా పుట్టాడు. వామనావతారంలో అరుణవర్ణంతో పుట్టాడు. భవిష్యత్తులో కల్కి అనే పేరుతో పసుపు రంగులో పుడతాడు. ఇప్పుడు మాత్రం ద్వాపర యుగంలో నల్లగా పుట్టాడు. ఈ నల్లని వాడవడం వల్ల ఇతను కృష్ణుడు అంటారు. కాబట్టి నల్లగా ఉన్నవాడల్లో కృష్ణుడు అనుకోకండి, మళ్ళీ ఈ పక్కన చాలామంది ఉన్నారు. కానీ కృష్ణ శబ్దమునకు అత్యంత ఆకర్షణ, ఈతడిని చూస్తే ఆకర్షింపబడతారు. కర్షయతి ఇది కృష్ణ, ఈతడు అందరినీ ఆకర్షిస్తాడు కాబట్టి కృష్ణుడు అన్నారు. ఇంకా ఈ మహానుభావునికి ఈ కాలంలో ఈ ద్వాపర యుగంలో చాలా నామాలున్నాయి. నీకు రహస్యం చెప్పి చెప్పకుండా చెబుతున్నాను. వసుదేవునకు నొక్కెడ జనించిన కతంబున వాసుదేవుండయ్యి. ఈయన వన్స్ అపాన్ ఎ టైం వసుదేవుడికి పుట్టాడు. ఎప్పుడూ చెప్పట్లా, అంటే చెప్పట్లేదు చెబుతున్నాడు. ఇతడు వసుదేవ పుత్రుడు కూడా, అందువల్ల వాసుదేవుడు అని పిలువబడతాడు. ఇంకా ఇతనిని గోవిందుడని, నారాయణుడని, వాసుదేవుడని, పరమాత్ముడని రకరకాల నామాలతో పిలుస్తారు. ఇతడి వల్ల అన్నీ ఇన్ని కావు, ప్రపంచానికి ఉపయోగం దొరుకుతుంది, భూభారం తొలగుతుంది. ఇంత చెప్పి చివరిలో మళ్ళీ ఏమంటాడో తెలుసా, పోని విష్ణు అని చెప్పేయచ్చు కదా, ఇతడు నారాయణ సమానుండని చెప్పి అంతర్హితుండయ్యి. పూర్తిగా చెప్పకూడదు, రహస్యాలు గుట్టు విప్పకూడదు. అందుకని నారాయణునితో సమానుడు అనుకో, ఇంచుమించుగా ఈయనే నారాయణుడు అనుకో అని చెప్పి ఆ తర్వాత ఆయన అదృశ్యమైపోయాడు. అబ్బా, నా కుమారుడు నారాయణ సమానుడా, అందుకే ఇన్ని లీలలు చేస్తున్నాడు అనుకున్నాడు పాపం నందుడు. అయినా మర్చిపోయాడు మళ్ళీ. అలా గురువుగారు వెళ్ళగానే గర్గాచార్యుడు కుమారుడి గురించి నారాయణ సమానుడు అని చెప్పిన విషయం మతిలోంచి పోయింది. మతి లేదు అనేవాడు మా అన్నయ్య ఒకసారి సరదాగా, అలాగా క్షణంలో మతిపోయిందిట. అదే మాయ. మా పెద్దన్న గారు మంచి కథలు చెప్పేవాడు. చిన్నప్పుడు మా అందరినీ కూర్చోబెట్టి మా ఇంటికి మా పెద్దన్నయ్య రమణమూర్తి గారు అని, వెంకటరమణమూర్తి గారు, ఆయన తెలుగు పండిట్. ఆ రోజుల్లో కొవ్వూరు కాలేజీలో చదువుకున్నవారు. కొవ్వూరు కాలేజీలో సంస్కృత కళాశాలలో చదువుకుంటే ఎటువంటి పాండిత్యం అండి. ఆయన ఇంటికి రావడంతో మా బుల్లి వయస్సులో భారతం, విరాట పర్వం, ఈ భాగవత పద్యాలు తెగ చదివేసేవాడు. ఆయన చదువుతుంటే గోడలకి బల్లులకు కూడా వచ్చేసే పద్యాలు, గోడ మీద బల్లికి పిల్లికి కూడా వచ్చేవి. నిజంగా ఆ చిన్నప్పుడు మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేశాడు ఆయన, మహాత్ముడు. ఆయన ఉండుండుండి మతి లేదనేవాడు ఏమిటో. అలాగా ఎందుకు మతి లేదనేవాడు అని నాకు అర్థం అవలా. మనం ఇన్ని పురాణములు వింటున్నా, ఇంత చదువుతున్నా, భగవంతుడి గురించి ఎన్నో అనుభూతులు పొందినా, మళ్ళీ బయటికి వెళ్ళాక దులుపుకుంటాం కదా, అన్నీ మర్చిపోతాం. మర్చిపోయి ఇదిగో ఆయన అలాంటి వట్ట, ఈయన ఇలాంటి వట్ట అంటాం. ఇదే మాయ. దీనికన్నమాట మతి లేదు అని పేరు. ఇందులోంచి ఎందుకు బయటపడలేకపోతున్నాం అండి పరసాది గారు? సాక్షాత్తు పార్థసారథి రూపాయి అన్నారు, మీకే తెలియపోతే ఇక నాకేం తెలుస్తుంది, ఎందుకో తెలియదు. కానీ ఈ విన్నంతసేపు మనల్ని మనం మర్చిపోతాం కదా, ఏదో తెలియని లోకానికి వెళ్ళిపోతాం. కానీ ఒక్కసారి స్వస్తి అని అక్కడికి వెళ్ళామా, కంచం గుచ్చుకొని వాడిని ఒక్క తోపు తోసి మన బజ్జీని మనం లాక్కొని ఇవి తిని ముందు కంచం తర్వాత మంచం, గదిలోకి వెళ్ళగానే మంచం మంది, తిండి దగ్గర కంచం మంది. ఈ ఒక్క విషయంలో కొన్ని మాత్రం మంచి ఎక్కడనో నేర్చుకోవాలి. అమెరికాలో అటు సూర్యుడు ఇటు పొడిచిన ఒకళ్ళొకళ్ళు తోసుకురారు. ప్రవచనం అయ్యాక ఎంతమంది ఉండనివ్వండి, ఆర్డర్లోనే వస్తారు, పొర్రపోటం తోసుకోరు. అక్కడ ఉన్నప్పుడు అలా ఉన్నవాడే మళ్ళీ ఇక్కడ విమానంలో దిగేది కానీ మళ్ళీ పక్కకిలో తోస్తాడు, ఏమిటో తెలియదు మరి. వాయిదారు కూడా నిజంగా నాకు ఆశ్చర్యం ఏంటి తెలిసిన, అక్కడే ఆ వ్యక్తి మళ్ళీ ఇక్కడ ఇండియాలో ఎయిర్ ఇండియాలో దిగ్గానే హైదరాబాద్లోనో లేకపోతే ఢిల్లీలోనో పర్రా విని తోసుకెళ్ళిపోతాడు. అంటే మన వాళ్ళలో మార్పు వస్తుంది, బ్రిటిష్ వాళ్ళని మనం లాక్కుంటున్నాం. సాధ్యమైనంత వరకు కూడా ఈ మాయలోంచి బయటపడదాం. ఈ మాయలోంచి మీరు బయట పడగలరు, నాకు నమ్మకం మీ మీద. ఎందుకంటే మీరంతా ఏళ్ల తరబడి పురాణం వింటున్నారు. కొంచెం పాత ఇంగువ కట్టిన గుడ్డ వాసన ఉన్నప్పటికీ, అంటే పూర్వజన్మల వాసన కొంత పాపం ఉన్నప్పటికీ, ఆ పాపం చాలా వరకు ఇప్పటికే ప్రక్షాళన అయ్యింది. ఇంకో కొంచెం అవ్వాలి, బాగా ఉతికారు ఉతికారు గుడ్డను మీరు, జీర్ణమయ్యేదాకా ఉతకండి. ఆ తర్వాత ఇంక ఉతకక్కర్లా, ఈ గుడ్డే జీర్ణమైపోతుంది. ఆ పరమాత్మలో మనం కలిసిపోతాం. ఈ మాయలోంచి బయటపడదాం, మతి లేదు అనే స్థితి నుంచి మతి ఉందనే స్థితిలోకి వచ్చేద్దాం. ఒక్కసారి గోవింద అన్నాడు గట్టిగా. మళ్ళీ యథాప్రకారంగా తన కుమారుడు అనుకున్నాడు నందుడు. ఇంకా కృష్ణుడికి అడుగులు ఇవ్వడం వచ్చింది కదా, నడకలు వచ్చాయిగా. అందరిళ్లలో దూరేసేవాడు, అందరిళ్లలో ఉన్న పాలు పెరుగు వెన్న మొత్తం లాగి ఏమి ఎరగనట్టు వాడు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ ఆకలి అనేవాట. అందరి ఇళ్లలో ఉన్న పాలు పెరుగు కన్నా తిన్నా మళ్ళీ ఇంటికి రాగానే ఆకలి అనేవాడు ఆయన. నాకు కూడా అలాంటి కృష్ణుడు లాంటి స్నేహితుడు ఉండేవాడు. రైలు ఎక్కాడు, ముందు ఇడ్లీ, అరగంట అయ్యింది, జంతిక గొంతికి దాకా తిన్నాడు. ఆ తర్వాత చక్కిలాలు, మరవరాలు, పల్లీలు. మళ్ళీ కింద ఉంటే నా కంట్లో పడతానని అస్తమాట అప్పర బెర్త్ ఎక్కేవాడు. నాకు అర్థమయ్యేది కదా, చీటికి వాటికి అప్పర బెర్త్ ఎక్కుతాడేట్రా, ఉన్న రెండు బెర్తుల్లో కింద కూర్చోక అనుకుంటే పగలు కూడా. మళ్ళీ లోపల అనుకునేవాడు అనమాట, బహుశా జపం చేసుకుంటాడేమో పైకి వెళ్ళి ఇలా కూర్చుంటాడు అనుకునేవాడు నేను. ఇంతలో ఒకరోజు నా నెత్తి మీద ఆ పై నుంచి పై బెర్త్ నుంచి జంతికి ముక్కలు పడ్డాయి, కాస్త అరిసి ముక్కలు పడ్డాయి, సున్నుండ పొడుము పడింది. ఏమిట్రాని పైకి ఇస్తే ఇలా గుడ్డ అడ్డంగా కట్టేసుకుని పైకి. మీరు చూసారో లేదు, పెళ్లిలో పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి మధ్యలో తెర కట్టినట్టుగా ఈ అప్పర బెర్త్కి ఏం చేసేవాడు, తువ్వాలు కట్టేసేవాడు. స్నానం చేసినా కానీ తడి తువ్వాలు కట్టేవాడు. ఈ తడి తువ్వాలు వెనకత్తలే పైనే కూర్చునేవాడు. ఏట్రా ఎప్పుడు ఈ తడి తువ్వాలతో కట్టుకుంటాడు పైనే కూర్చుంటాడంటే, మొదట్లో తెలియలేదు కానీ నెత్తి మీద గొంతుకి ముక్కలు పడ్డాయిగా. అప్పుడు గబుక్కని ఈ తువ్వాలు ఎత్తి చూస్తే నన్ను అన్నవాడు అని నోరు మూసాడు. నవ్వులుతుంటే నేను నాకు అంటపడితే మళ్ళీ టీవీలోకి ఎక్కుతామేమో అని. ఆ దెబ్బతో గుటుక్కుని మింగడంతో గొంతుకు అడ్డం పడింది, అది చచ్చినంత పని అయ్యింది. మళ్ళీ నేనే నా బాటిల్ నీడే పోసి మళ్ళీ నాకు స్కిన్లే బాటిల్ ఒకటి దండగా నీళ్లు పోసి శుభ్రంగా కింద కూర్చుని తిని నేనేమనుకోలే అన్నాను. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే అసలు యోగత్వం ఇదన్నమాట. కొంతమంది అదృష్టం అండి, జీర్ణశక్తి ఎక్కువగా ఉంటుందన్నమాట. వాడు అలా కాఫీ తాగి టీ తాగుతాడు, మజ్జిగ తాగుతాడండి. కాఫీ తాగాక టీ తాగితేనే వికారం, అది తాగాక మళ్ళీ మజ్జిగ, మజ్జిగ తాగేమో థమ్సప్, మళ్ళీ లిమ్కా, ఆ తర్వాత మజ, ఆ తర్వాత మళ్ళీ కడుపులో బాజా. కడుపులో మజ కొడుతుంది అక్కడి నుంచి, అక్కడి నుంచి కడుపు ఏమిటో గొడగొడగా ఉందంటే గొడగొడగా ఉండదు. ఇది అన్న కడుప కడ్డవల్లి మడుగ పొట్ట చెత్త బొట్ట ఏమిటో తెలియదు. కొంతమంది లక్షణం అనుమానం, వాడు కూడా పరమాత్మ స్వరూపుడు, ఒక్క పరమాత్ముడు అయితేనే ఇవన్నీ జీర్ణించుకోగలుగుతాడు. మన పరమాత్ముడు కూడా పాలు పెరుగు వెన్న మేకడ సమస్తం తిని ఏమీ ఎరగనట్టు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మా బొవ్వ అనేవాడు. అప్పుడు అమ్మ, నాయన కడుపు నిండా పాలు తాగు అంటే వినిపించుకోకుండా గుక్కెడు తాగుతావు పారిపోతావు, అందుకే కడుపు నిండా తాగాలి, ఇక మీద జాగ్రత్త అని హెచ్చరించింది. ఇలా ఈయన అందరిళ్లలో పాలు పెరుగు వెన్న లాగేసి వస్తూ ఉంటే ఒకరోజున గోపికలందరికీ ఓపిక పోయింది. అందరూ కట్టకట్టుకుని వచ్చారు యశోద ఇంటికి. ఏమో యశోద ఇంట్లో ఉంటే బయటికి రా అన్నారు. అప్పుడు యశోద బయటకు వచ్చింది. యశోద కొంగుచ్చుకుని వెనకాతలే కృష్ణుడు చెప్పకండి అని బెదిరేస్తున్నట్ట. అదిగో చూడ వెనకాతల ఎన్ని వెకిలి వేషాలు వేస్తున్నాడో అందో ముసలావిడ అనగానే యశోదలా వెనక్కి చూడగానే అమాయకంగా ముఖం పెట్టాడట. ఆ ముఖం చూస్తే ఎవరైనా ఆయన నిజంగా దొంగతనం చేశాడంటే నమ్ముతారా? ఇప్పుడు నా మొహం చూసి మీరు ఎవరన్నా అనగలరకండి? నా మొహం చూస్తే నేను ఏ పలావో తిన్నానంటే నమ్ముతారా? ఎవడమో చెబితే మాత్రం కాబట్టి ముఖం చూసేనా గణేశం కనిపెట్టండరా బాబు, ముఖం చూస్తే మాత్రం తెలియకుండా ఉంటుంది. కృష్ణుడి యొక్క అవతారం ఇది. సరే ఇప్పుడు ఈ కృష్ణుడి వెనకాతల నుంచి ఎలా అనగానే యశోద చూచి, ఏమమ్మా మా అబ్బాయి కేసు చూసి ఎలా అంటారు, వాడు మొహం చూస్తే అమాయకంగా ఉంది అంది ఆవిడ. నీ కుమారుడు అలాగే ఉన్నాడు నీ దగ్గర, కానీ వాడు ఏం చేస్తున్నాడో తెలుసా అని ముందు ఒక ఆవిడ లేచింది. మా ఇంట్లో ఈ మధ్యన బాల్యంతరాళ్ళకి పాలు లేకుండా పోయాయి, తల్లి పాలు లేక చంటి పిల్లల్ని పోషించడానికి ఆవు పాలు పోయడం మొదలెట్టాం. ఎప్పుడైనా సరే తల్లి దగ్గర పాలు లేకపోతే ఈ ప్యాకెట్ పాలు కంటే ఆవు పాలు మంచివి, అందుకని తల్లి పాల తర్వాత ఆవు పాలు శ్రేష్టమనేవారు. ఆవు పాలు పితికి పట్టిద్దాం అనుకుంటున్న సమయంలో కృష్ణుడు వచ్చి దూడను విడిచిపెట్టాడు. పాలు పితికే ముందు దూడ కుడుచుకుంటే ఏమవుతుందో తెలుసు కదా, అది కొంచెం ఆయన అడగని చెప్తాడు. ఎందుకంటే ఆయనకి చాలా దూడలు ఉన్నాయి, ఆయన ఎన్నో దూడల్ని కన్నవాడు, కన్నవాడు అంటే అక్కడ ఉద్దేశం పెంచుతున్నాడు, వాళ్ళు అపార్థం చేసుకోవాలి. ఆయన గో సంరక్షణ మన పీఠం తరపున నడుపుతున్నాడు. ఆవు దూడ కనుక పాలు పితికే ముందు వచ్చి తాగేస్తే పాలు అది నానా గందరగోళం చేస్తుంది, ఆవుల దగ్గర పాలు ఉండవు. అలా పిల్లలకి పాలు లేకుండా చేస్తున్నాడు, ఏడిపిస్తున్నాడు అన్నది ఒక ఆవిడ. మరొక ఆవిడ ఏమంది, వేలు పూలట్టే నాకంటే నువ్వేలుపు మరి ఎవ్వరను చువిక వికనగి మా వేలుపుల గోడపై ఓ హేలావతి నీతను దుడెంగిలి చేసిన్. వీళ్ళంతా సహజంగా గోపాలకులు గోపికలు, ఇళ్లల్లో గోడలకి పసుపు పూసేవారు. వాళ్లే కదా మనం కూడా అంతే. మా ఇంట్లో కూడా మా అమ్మ శ్రావణ మాసం రాగానే పూజామందిరంలో గోడకి పసుపు పూసేది, అడ్డంగా మూడు కుంకం బొట్లు పెట్టేది. ఈ పసుపు గోడకి కుంకం బొట్లు పెట్టి ఆ గోడని గౌరీదేవి అని పూజ చేసేవారు. మీ ఇళ్లలో అలాగా పసుపు కుంకం బొట్లు పెట్టి గౌరీదేవిగా పూజించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎప్పటికక్కడ ఉంటే చేయతండి అబ్బో, ఎంతమంది ఉన్నారు. అక్కడ గోడకి బొట్టు పెట్టి అమ్మవారి కింద పూజించడం ఒక సంప్రదాయం, దేవతల గోడ అంటారు దాన్ని. ఓసారి గోపికలంతా ఇళ్లలో పసుపు పూశారు, గోడకి కుంకం బొట్లు పెట్టారు, పూజ చేయబోతున్నారు. సరిగ్గా ఆ సమయంలో కృష్ణుడు అక్కడికి వచ్చాడు. వచ్చి దేవతలు ఎవరు, నేనే దేవత, అసలు దేవతను ఎదురుగుండా ఉండగా కొసరు దేవతలకు పూజ చేస్తారా అని పూజకి ఎసరు పెట్టి పెసరు ఎంగిల్ దానికి చేశాడు ఉమ్మెట్ట. ఆ విధంగా వేలుపుల గోడ మీద దేవతల గోడ మీద ఉమ్మేశాడు, ఎంగిలి చేశాడు. దేవతలను కూడా ఎంగిలి చేసేస్తున్నాడు, భయం భక్తి లేదు, ఉట్టి నాస్తికుడైపోతున్నాడు అన్నది ఒక ఆవిడ. నిజంగా ఆయన పరమాత్ముడని తెలుసుకోలేక, ఆయనే దేవుడిని తెలుసుకోలేక ఎంగిలి చేస్తున్నాడు వీడు. మరొక ఆవిడ లేచింది, అక్కడతో ఆగలేదమ్మా, మీ కుమారుడు చేసే పనులు అన్నీ ఎన్ని కావు. మా ఇల్లు లంకంత ఇల్లు, వంటిల్లు ఒక చోట, స్నానం చేసే ఇల్లు ఒక చోట, అంటే బాత్రూమ్ ఒక చోట ఉన్నాయి. మా అమ్మాయి స్నానం చేస్తానని నాకు చెప్పి బాత్రూమ్కి వెళ్ళింది. అప్పట్లో బాత్రూములు ఇంటికి దూరంగా ఉండేవి కదండి, ఇప్పుడంటే ఇక్కడ వంట ఇక్కడ పెంట కదా, రెండు వంట పెంట పక్క పక్కనే. పూర్వం కొంచెం విశాలంగా ఇళ్ళు ఉండేవి. ఇదిగో ఇక్కడెక్కడో వంట ఉంటే అక్కడెక్కడో ఆగ్నేయంలోనో లేక వాయవ్యంలోనో బాత్రూమ్ ఉండేది. చీర జాకెట్టు తువ్వాలు ఇవి పట్టుకెళ్ళి బాత్రూమ్ గోడ మీద వేసుకుని శుభ్రంగా స్నానం చేసి అప్పుడు ఈ బట్టలు కట్టుకొచ్చేవారు వాటి లోపలికి. అలాగే ఒక ఆవిడ కూతురు స్నానం చేయటానికి స్నానాగారానికి వెళ్ళింది, స్నానశాలకు వెళ్ళింది. తనతో పాటు లంగా లుంగి తువ్వాలు ఇవన్నీ పట్టుకెళ్ళింది, బాత్రూమ్ గోడ మీద వేసింది. తర్వాత ఒంటికి నలుగు పెట్టుకుని లల్లీలలా అని పాటలు పాడుకుంటూ అరగంట సేపు నాని ఒళ్ళు స్నానం చేస్తూ ఉండగా ఇంతలో కృష్ణుడు వచ్చాడు. ఆంటీ అన్నట్ట ఇంటి ఆవిడ. ఏంటి అంది ఆవిడ. చేబల్తి తప్పి పడిన నీ ప్రాబల్యము తోడ వచ్చి భవనము వెనుక మా బిడ్డ జలకమాటగా నీ బిడ్డడు ఒలువ తెచ్చే నెలతో కతగునే. ఇంటి ఆవిడ దగ్గరకు వచ్చి పిన్ని పిన్ని అనగానే ఏమిటి ఆయన అదిట, మేము బంతి ఆడుకుంటున్నాం, ఇంతలో బంతిని గట్టిగా తన్నా, ఆ బంతి మీ దొడ్లో పడింది, బంతి తీసుకొద్దా అంటే పొల్లే దొడ్లో పడిన బంతే కదా పట్టుకుపోమ్మంది ఆవిడ. బంతి వంకతో వచ్చేం చేశాడు మీ అబ్బాయి, మా అమ్మాయి స్నానం చేయడానికి వెళ్ళిన బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి స్నానానంతరం తుడుచుకోవడానికి బాత్రూమ్ గోడ మీద డోరు మీద వేసుకున్న తువ్వాలు లంగా జాకెట్టు ఓణి ఒకటి కాదు పని, ఒక తువ్వాలన్నట్టే పెట్టచ్చు కదా, మొత్తం లొంగదుట్టి పడిపోయాడు. ఆయన అలా వెళ్ళిపోయాక నాకు ఇదేం తెలియదు, వంటింట్లో వంట చేసుకుంటున్నాను, మా అమ్మాయి స్నానం పూర్తి చేసుకుని లల్లీలలా లల్లీలలా అని గోడ మీద చెయ్యేసి చూసిందిట. గోడ మీద చెయ్యేసి చూసి అక్కడ లల్లీ లేదు పిల్లి లేదు, నల్ల పిల్లిలో వచ్చి ఇది పట్టుకుపోయాడు. ఒక్క తువ్వాలు లేదు, గుడ్డలేదు. దాంతో ఆవిడకి ఏం చేయాలో తెలియలేదు. ఒకవేళ బట్టలు బయట పడిపోయామో అని బయటకు వద్దామంటే రావడానికి సిగ్గేసింది. అందుకని ఆ బాత్రూంలోనే కూర్చుని అమ్మే అమ్మే అని అరిచింది పాపం మెల్లగా సుకుమారంగా అరిచింది. కొంతమంది చూసారా, గురువుగారి ఇంటికి టీ ఇస్తారు ఇవ్వడానికి వస్తారు, లోపల ఆయన లేచే ఉంటాడు, అలా మెల్లిగా టిక్ 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 అని కొడితే నాకేమైనా పడుతుంది, గురువుగారు నిద్రపోతున్నారంటే అండం. ఇంకా అక్కడి నుంచి అందరూ గురువుగారు ఎప్పుడు చూసినా నిద్రపోతున్నారు అనుకోవడం, నేను ఏమన్నా కుంభకర్ణ ఉండా పడుకుని నిద్రపోవడానికి. కాబట్టి కొంచెం గట్టిగా పడితే తెలుస్తుంది లోపల ఉన్నవాడికి. అలాగా అమ్మ అమ్మ అని మెల్లిగా అరిచిందిట. ఈ అరుపులేమో వంటింట్లో ఉన్నవాడికి వినపడలేదు. అలా మధ్యాహ్నం దాకా అరిచి 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 ఆ సొమ్మసిల్లిపోయి ఆ గదిలో ఉండేవాడు, తుడుచుకోవడానికి లేక కట్టుకోవడానికి గుడ్డ లేక. చివరికి మధ్యాహ్నానికి ఇంటవాడికి అనుమానం వచ్చింది, మా పిల్ల పొద్దున్న అనగా స్నానానికి వెళ్ళింది, ఇంతవరకు రాలేదు, ఎలా రా బాబు అనుకుని, ఏం జరిగింది అనుకుని ఈ బాత్రూమ్ దగ్గరికి వస్తే లోపల శోష వచ్చి సొమ్మసిల్లిపోయి అలా దిక్కుమాల మొహం వేసి కూర్చుని మా అమ్మాయి కనపడగానే జాలిపడి బట్టలు పట్టుకొచ్చాను. చూసావమ్మా నీ బిడ్డ అలా వస్త్రం పట్టుకుపోయాడు, ఈ న్యాయమా, ఎంత కొంటివాడా అంది ఒక ఆవిడ. ఇంకొక ఆవిడేమంది, ఆడందని వీరల్ల పెరుగోడక నీసుతుడు త్రావి ఒక ఇంచుకత కోడలి మూతిందుడి చిన్న కోడలు మృచ్చనొచ్చు అత్త కొట్టెల్ల తాంగి. వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ ఇంట్లో అత్త కోడళ్ళు ఎక్కువగా కలిసి ఉంటారు, మిగతా వాళ్ళు పొలం పొల్లకు పోతారు. ఒక రోజున అత్తగారు కుండ నిండా పాలు పోసి ఆ పాలు కాచి గడ్డ పెరుగు తోడు పెట్టింది. పాలు బాగా కాచిన తర్వాత అవి చల్లారాక తోడు పెడితే చిక్కని చక్కని పెరుగు తోడుకుంటుంది. ఆ పెరుగు కొండ ఇంట్లో పెట్టి ఏ సాయంకాలం మెల్లిగా పెరుగు చిలుకుదాం అనుకుందిట. మధ్యాహ్నం భోజనం అయ్యాక అత్తగారు కాసేపు పెత్తనాలకు బయటింటికి బయలుదేరింది. కోడలా కోడలా కాసేపు తలుపు వేసుకుని ఇంట్లో ఉండే నేను పక్కింటికి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకొస్తాను, వచ్చాక పెరుగు చిలుకుతాను అందుట. అలాగే అత్తయ్య గారండి అంది ఈవిడ. అత్తగారు అలా వెళ్ళగానే కాప కోడలు మధ్యాహ్నం పడుకుంది. ఈ అత్తగారి ఇంట్లో ఉన్నంత వరకు ఈవిడిని చెత్త కబుర్లు చెప్పి చావగొడుతోంది, ఈవిడికి నిద్రపోయేందుకు అవకాశం ఉండడం లేదట. అందుకని అత్త ఎప్పుడు బయటికి పోతుందో కాసేపు పడుకుందామని చూసింది ఈవిడ. అత్తగారు అలా వెళ్ళగానే అమ్మయ్య అని మంచం మీద పడుకుంది. కాకపోతే ఏసీ రూమ్లో కాదనుకోండి, నాన్ ఏసీ రూమ్లోనే శుభ్రంగా పడుకుంది, తలుపు దగ్గరికి వేసి పడుకుంది. ఆవిడ గాఢంగా మంచం మీద నిద్రపోతూ ఉండగా కృష్ణుడు మెల్లిగా ఇంట్లో అడుగు పెట్టాడు. కుండ నిండా ఉన్న పెరుగు దగ్గరికి వచ్చాడు, మొత్తం పెరుగంతా చేత్తో దేవి తినేశాడు. ఆఖరన కొంచెం పెరుగు పట్టుకెళ్ళి మంచం మీద పడుకు నిద్రపోతున్న కోడలి మూతికి శుభ్రంగా ఇలా పూసి రాసి వెళ్ళిపోయాడు. ఆయన అలా పారిపోగానే ఇంకా పాపం కోడలికి అదేం తెలియదు, ఆవిడ అంతలా నిద్రపోతుంది. ఇంకా మనవాడేన అరగంటగానే ఫోన్ చేస్తే లేచాడు. కాబట్టి ఈ మూతికి పెరుగు తుడిచిపెట్టగానే లేవాలి కదా, కానీ లేవలేదట. ఆవిడ నిద్రపోతుంది, ఈయన వెళ్ళిపోయాడు. కొంతసేపటికి అత్తగారు పెత్తనములు ముగించుకుని ఇంట్లోకి వచ్చింది. తీరా ఇంట్లోకి వచ్చి చూసి పెరుగు చిలుకుదామని చూస్తే పెరుగు కొండలో ఇంత పెసర పెరుగు లేదు, ఏకంగా అంత పెద్ద కొండలో ఉన్న పెరుగంతా నాకేసినట్టు అయిపోయేదిట. శుభ్రంగా కొండ కడిగితే కూడా అలా ఉండదు. కానీ కొంతమంది నిజంగా భోజనం అలా చేస్తారండి. వాళ్ళు అన్నం తిన్నాక కొంతమంది ఆ కంచం ఉంటుంది, కొత్త కంచం తళతళలాడుతున్న కంచంలో ఉంటుంది, అలా నాకేస్తారు. చాలా పొదుపుగా తింటారు పాప వాళ్ళు, చాలా ముచ్చటగా తింటారు. ఇక కొంతమంది తింటారు, వాడు ఆకు పక్కన కూర్చుంటే బీభత్సకాండ, బకాసురుడి భోజనం లాంటిది. బకాసురుడు భోజనం చేస్తే ఎముకలు తోక చెత్త చెదారంతో ప్రాంతమంతా జుగుప్సు అనమాట. రామరామ, అందుకే సామూహిక భోజనం అంటే భయం వేస్తుంది అనమాట. మిరపకాయ ముక్క మధ్య మధ్యలో చీవిడి తీసి పక్కకి రాసేయడం, మధ్యలో నోట్లో ఉన్నటువంటి అవి ఏమిటంటారు, ఆ ములక్కాడ ముక్కలో ఆ అన్నం తింటూ మాట్లాడటం చాలా దరిద్రం. మాట్లాడుతూ నోట్లో ఉన్న తుంపరంతా ముఖం మీద పడుతూ ఉంటుంది. అందుకే బఫే కూడి తినేవాడంటే ఎటువంటి వాడు మీకు అర్థమవుతుందా? అన్నం కంచం పుచ్చుకోవడం, ఇవాళ బజ్జీలు బాగా చేసేట్టున్నాడే అనగానే ఈ బజ్జీలు నవ్వులుతున్నది వాడి మొహంలోనూ, వాడి మొహంలో ఉన్నది వీడి నోట్లోనూ పడతాయి. ఇవి అందుకే రుచిగా ఉన్నాయని తింటున్నారు. జుగుప్సాకరం అదన్నమాట. చక్కగా హాయిగా మౌనేన భోక్తవ్యం, మౌనంగా తినాలి, శుభ్రంగా తినాలి, అది మంచిది. కృష్ణుడు అందుకనే కొండంతా శుభ్రం చేసినట్టు పెట్టాడు. ఇదేమిటబ్బా కొండలో పెరుగంతా మాయమైపోయింది, ఎంత శుభ్రంగా ఉంది అనుకుని ఆవిడ కోడలకి ఏమైనా తెలుసేమో అని కోడల దగ్గరకు వచ్చింది. మంచం మీద పడుకుని నిద్రపోతున్న కోడల దగ్గరకు వస్తే కోడలు మూతి నిండా పెరిగాయి. అమ్మ నా కోడలు పోయి, ఇదే అసలు రహస్యం. నేను అలా బయటికి వెళ్ళడంతో రోజు కొండలో ఉన్న పెరుగంతా తగ్గుతున్నావు, అందుకే ఈ మధ్యన ఇంత పొట్ట పెరిగిపోతుంది. ఏమిటో మా కోడలకి బొద్ద పెరుగుతుంది అనుకుంటున్నాను నేను. ఇంటి దొంగ ఈశ్వరుడు కూడా పట్టలేడు అని అమాంతంగా కర్ర పుచ్చుకొని కోడలు ముచ్చనుచ్చు అత్త కొట్టి లతాంగి కోడలు దొంగని అత్తగారు కొట్టింది. చూసావా, అత్త కోడలికి తగాద పెట్టాడు, కోడల్ని ఎంత దెబ్బ కొట్టేసిందో అత్త అని ఒక ఆవిడది. ఇంట్లో అత్తకి కోడలికి యుద్ధం పెడితే తగాద పెడితే అది పర్వాలేదు, వీడు ఇంకా ముందుకెళ్ళాడు అని ఇంకొక ఆవిడ వచ్చామంది. ఈ కొత్తగా వచ్చిన ఆవిడ కొంగు తీసి ఇలా బొడ్లో దోపి, చూడు చూడు ఈ కృష్ణుడు ఏం చేశాడు అని కృష్ణుడి కేసి మెటికలు విరిచి, వీరింటికేగి కడవల్ల తోరం బొగునెయ్యి ద్రావి తుది నా కడవల్ వీరింట నేసుతుండిన వారికి వీరికింది దొడ్డవాదయ్యసతి. ఒక ఇంటికి వెళ్ళాట కృష్ణుడు. ఆ ఇంటిలో 21 కుండల నిండా నెయ్యి పోసించారట. 21 కొండలు మొత్తం 3 సప్తాహాల కొండలు అవి. ఈ కొండల్లో ఉన్న నెయ్యి అంతా గడగడ తాగాడు, మొత్తం నెయ్యి తాగాడు ఆయన. అది కృష్ణుడు చూసి మనం నేర్చుకోవాలి. కాస్త అన్నంలో నెయ్యి వేస్తామంటే నెయ్యి వద్దండి కొలెస్ట్రాల్ అండి అంటే, ఎందుకంటే మనం బతకడం సంబరంగా నెయ్యి వేసుకుని అన్నం తింటే అది అదృష్టం. ఈయన మొత్తం నెయ్యి తాగాక ఏం చేశాడు, నిజంగా ఇలా అన్నానని ఆయన తాగినట్టు 21 కొండలు కాదు 1 కొండ తాగారు. ఆ తర్వాత మీరు ఉండరు, ఆయన వేరు, ఆయన లెవెల్ వేరు, ఆ లీలలు వేరు. ఈ ఖాళీ కొండలో ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఇంట్లో పెట్టాట. ఈ ఇంట్లో నెయ్యి తాగి ఈ కొండలో పెట్టుకెళ్ళి వాళ్ళ మంచం కింద పెట్టాడు పైగా. పాప ఈ ఇంటి వాళ్ళు 21 కొండలు మాయమైపోయాయి, నెయ్యి కొండ అన్నీ మాయమైపోయాయి, ఏమిటో విచిత్రం ఈ రేపల్లెలో అనుకున్నారు. ఒకరోజున ఈ ఇంట్లో ఆవిడ ఆ ఇంటికి వచ్చింది. ఆ ఇంట్లో వాళ్ళ మంచం కింద ఈ కొండలు కనబడ్డాయి, ఖాళీ కొండలు. దాహంతో వాళ్ళ కొళ్ళు మండిపోయి మా కొండలు ఎత్తుకొచ్చి నెయ్యి అంతా అమ్ముకుని తాగేసి ఖాళీ కొండలు ఇంట్లో పెట్టుకుంటారని మీరే దొంగలని వీళ్ళు కర్రలు వేసుకొచ్చారు. వాళ్ళు కర్రలు వేసుకొస్తే వీళ్ళు ఇంకో 4 బుర్రలు వేసుకొచ్చారు, ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకున్నారు. వాళ్ళకి వీళ్ళకి దొడ్డవాదయ్యే సతి గొప్ప యుద్ధం అయిపోయింది. ఆ సమయంలో కృష్ణుడు వచ్చి నేనే కొండలు పెట్టానన్నాడు. ఇలా నేనే కొండలు పెట్టానని ఇరుగళ్ళకి పొరుగళ్ళకి మధ్యలో తగాదా పెడుతున్నాడు అమ్మోయ్ అంది ఒక ఆవిడ. ఇంకొక ఆవిడేముంది, ఇవన్నీ ఓ పక్కన పెట్టమ్మా, ఈ కుర్రవాడి లీలలు చాలా విచిత్రంగా ఉన్నాయి, మా ఇదారి తెలివితేటండి ఈ కుర్రాడి దగ్గరే. ఇళ్లల్లో ఉన్న పాలు పెరుగు కృష్ణుడు తాగుతున్నాడని అందరూ కలిసి ఏం చేశారట, ఉట్టి మీద పెట్టారట ఒక ఇంట్లో. ఉట్టి అంటే పైన ఉంటుందిగా ఎత్తుగా, ఆ పైన కొండలో పోసి పాలు పెరుగు పెట్టారు. ఇంతలో కృష్ణుడు ఆ ఇంటికి వచ్చాడు. పుట్టి పొట్టడు నేడు దొంగిలబూని మాయలు సొచ్చిత, ఉట్టి అందక రోళ్ళు పీటలు ఒక్క ప్రోవిడి ఎక్కిచే, పెట్టజాలక కొండ క్రిందొక పెద్ద తూట నరించి మీ పట్టి మేఘడ పాలు చేరల బట్టి త్రావితలోదరి, మేఘడ పాలు చేరల బట్టి త్రావితలోదరి. నీ కుమారుడు లాంటి కుమారుడు ఈ భూలోకంలో పుట్టాడని మేము ఎప్పుడు వినలేదు. మా ఇళ్లలో పాలు పెరుగు లాగేస్తున్నాడు కదా అని ఉట్టి మీద పెట్టాం. కుర్రాడు ఆ ఇంట్లోకి వచ్చాడు, కొండ అందలేదు. కొండ అందకపోతే ఓ రోలు తిరగేసి దాని మీద ఎక్కాడు. రోలు మీద ఎక్కి కొండ అందుకోవడానికి ప్రయత్నించినా అందలేదు. ఇప్పుడు రోలు మీద పేట వేసాడు, పేట మీద ఇంకో పేట వేసాడు. ఎన్ని పేటలు వేసినా ఎన్ని రోళ్ళు తిరగేసినా ఉట్టి అందట్లేదట. దాంతో ఉట్టి నాకు అందకుండా పెడతారా, ఈ ఉట్టి పుట్టి ముంచుతాను అని ఇంత రాయి పట్టుకొచ్చి టిక్కును కొట్టాడు ఆ కొండ కింద. ఈ రాతి దెబ్బకి కొండ చక్కగా అందముగా ఏదో కత్తిరించినట్టుగా గుంటబడిందిట. వాడి కొండల కింద రాయితో కొడితే కొండ పగిలిపోవాలి కదా, మొత్తం పగిలిపోయి వెన్నంతా నేలపాలవ్వాలి, పెరుగంతా నేలపాలవ్వాలి. కానీ మీ అబ్బాయికి ఎంత నేర్పరితనమో, ఎంత స్కిల్డ్ పెర్సన్ అండి ఆయన. ఆ రాతితో కొడితే సన్నని చిల్లు పడింది, ఆ చిల్లులోంచి పాలు పెరుగు వెన్న కిందకు వచ్చేవి. చెయ్యిలా పెట్టేసి నాగేశాడు మొత్తం అంతా. దోశళ్లతో పట్టి వెన్న పాలు పెరుగు మొత్తం జుర్రేశాడు. ఆ తర్వాత ఎక్కడ పెట్టినా నాకు దొరకకుండా ఉంచగలరా, కాసుకోండి అని వెళ్ళిపోయాడు. ఈ పిల్లవాడితో మేమెక్కడ పడతాం తల్లో అంది ఒక ఆవిడ. ఓ అమ్మ, నీ కుమారుడు మా ఇళ్లలో పాలు పెరుగు లాగేస్తున్నాడని మేమంతా కలిసి ఒక రోజున మా అందరి పాలు పెరుగు కొండలన్నీ ఒక ఇంట్లో పెట్టాం. ఈ కృష్ణప్రసాద్ గారిది, సత్యప్రసాద్ గారిది, విష్ణుప్రసాద్ గారిది, కశ్యప ప్రసాద్ గారిది, ఇలా అందరి కొండలు కూడా ఒక ఇంట్లో పెట్టేశారట. మళ్ళీ ఎవరి కొండ ఏదో తెలియాలి కదా, అందుకని కొండకి ఒక తాళపత్రం రాసి సత్యప్రసాద్ గారి కొండ, దిస్ కొండ బిలాంగ్స్ టు సత్యప్రసాద్, దిస్ కొండ బిలాంగ్స్ టు వైజాగ్ కృష్ణప్రసాద్, దిస్ బిలాంగ్స్ టు లింగయ్య, దిస్ బిలాంగ్స్ టు రంగయ్య, దిస్ బిలాంగ్స్ టు కొంగయ్య, ఇలా అందరి పేర్లు రాసి దానికి తగిలించి పెట్టారు. ఈ కొండలు అంటే మళ్ళీ సాయంత్రం ఇంటికి పట్టుకెళ్ళేటప్పుడు కన్ఫ్యూషన్ లేకుండా ఇలా అందరి కొండలు ఒక ఇంట్లో పెట్టి ఆ ఇంటి తలుపులకి తాళం వేసి ఓ సీలు వేసి ఇంటి చుట్టూ కాపలా కాశారు. పైన కింద చుట్టుపక్కల కాపలా కాసి ఈరోజు ఏమైనా మన పెరుగు పాలు వెన్న నెయ్యి రక్షించుకుందాం, కృష్ణుడు ఇక్కడికి వస్తే పట్టుకుందాం, పట్టుకొని రెడ్ హ్యాండెడ్గా పట్టుకెళ్ళి యశోద చేతిలో పెడదాం, అప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో అనుకున్నారట. కృష్ణుడు ఇంతలో ఏం చేశాడు, వీళ్ళంతా అన్ని ఇళ్ళు విడిచిపెట్టి ఒక ఇంటి దగ్గర చేరారుగా, అప్పుడు ఆ ఇతరుల ఇళ్లలో చేరాడు. ఒక ఇంటిలో ఆడు, ఒక ఇంటిలో పాడు, ఒక ఇంటిలో నవ్వు, ఒకట తిట్టు, ఒక ఇంట్లో పాటలు పాడుతూ కనబడ్డాట. పాడుతున్నాడు ఈ ఇంట్లో అని పట్టుకోవడానికి అందరూ అటు వెళ్ళేసరికి ఆ ఇంట్లో మాయమైపోయి ఈ ఇంట్లో ఆడుతూ కనబడ్డాడు. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి పట్టుకునే లోపు ఇంకో ఇంట్లోకి వెళ్ళి అక్కడ నవ్వుతూ కనబడ్డాడు, హే హే అన్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళే సమయానికి ఇంకో ఇంట్లో కనబడి తిట్టాడు, నన్ను ఏం చేస్తారో పట్టుకోండి అన్నాడు. ఒక్కొక్క చోట వెక్కిరిస్తాడు, ఒకట వెక్కిరించు, నన్ను పట్టుకోలేకపోయారా, పట్టుకోలేకపోయారా అని సంకలు కొడతాడు. ఒక్కొక్కచో మృగపక్షి భాషణములు పరగజేయు, ఒక్కొక్క చోట పక్షిలా అరుస్తాడు, కోస్తాడు, జంతువుల్లా కోస్తాడు. ఇలా జంతువుల్లా పక్షులాగా అరుపులు కోతలు చూపించి ఇన్ని చేసి కడకు ఎచ్చటికెగురో కానరాడు, ఇన్ని చేసి చివరికి ఏమైపోతాడో తెలియదు. రెత్త కడవల్లునుడు, మేము అన్ని కొండలు ఓ చోట గదిలో పెట్టామే, ఇక ఆ కొండలు కృష్ణుడు కనపడలేదు కదా, ఇంటికి పట్టుకుపోదామని కొండల దగ్గరికి వెడితే మా మొహం మండ ఒక్క కొండలో కూడా ఏమీ లేదు, కొండంతా ఎండిపోయింది, అన్ని కొండలు ఖాళీ. ఏం చిత్రం ఇది, దాదాపు ఒక 1000 కడవల్లో ఉన్న పాలు పెరుగు వెన్న నెయ్యి మొత్తం ఎలా మాయమైపోతున్నాయో తెలియదు. అది కడుప కండవల్లి మడుగా, ఏమ్మాయో అమ్మా యశోద ఇదేమో మాకు అర్థం కావడం లేదు, వీడు కుర్రాడా ఏదన్నా భూత ప్రేత పిశాచమా. చివరికి ఒక రోజున మేమంతా కలిసి కుర్రాన్ని పట్టుకున్నాం. పట్టుకున్నాక ఏం చేశారట వాళ్ళు, యశోదని తీసుకురండి ఇక్కడికి, వీడు పారిపోకుండా గట్టిగా పట్టుకుందాం అనగా ఇతడు చెయ్యి కొరికి మరీ పారిపోతాడు, వీడు దొంగాడు కాబట్టి వీడిని గంప కింద బోర్లంచండి అందుట ఒక ఆవిడ. కోళ్ళు కప్పెట్టే గంపలు ఉంటాయి కదా, ఈ కోళ్ళుని కప్పెట్టే గంపోటి పట్టుకొచ్చారు. కృష్ణుని ఆ గంప కింద పెట్టి గంపని బోర్లించి పైన కొంచెం గజలక్ష్మి గారిని కూర్చోబెట్టారు. చుట్టూతో ఇంకో 4 దిగ్గజ లక్ష్మీలు కూర్చున్నారు. వెళ్ళి యశోదని తీసుకురండి అనగానే ఈ గంప నుంచి కొక్కరోకో కొక్కరోకో అని వినపడింది. కృష్ణుడు ఏమన్నా వెక్కిరిస్తున్నాడేమో, నెత్తి మీద మొట్టికే ముడదాం అని గంపెత్తి చూస్తే కింద కృష్ణుడు లేడు, కృష్ణుడి బదులుగా మాకు కనిపించింది కోడి, మా పనంతా బోడి, ఓ పూబోడి, మా బతుకులు అయిపోయింది. ఇదేం విచిత్రమో, మేము కృష్ణుడినే పట్టుకున్నాం, గంప కింద బోర్లించాం, ఆ గంప కిందకి కృష్ణుడు మాయమై కోడి ఎలా వచ్చిందో తెలియటం లేదు, ఇది మాయో తెలియదు మర్మమో తెలియదు. ఓ తల్లో ఏం చేయాలో తెలియక గజగజలాడి నీ దగ్గరకు వచ్చాం, బాగా డబ్బు ఉంటే బట్టలు కట్టుకోవాలి, పిండి వంటలతో భోజనం చేయాలి, లేదా మంచి ఫ్లైట్స్లో అటు ఇటు తిరగాలి తప్ప ఇలాంటి కుమారుణ్ణి కానీ మా మీద వదిలిపెడితే మేము ఏమైపోతాం అన్నారు కొందరు. చివరికి అంతా కలిసి ఏమన్నారు, ఓయమ్మ నీ కుమారుడు మా ఎండ్లను పాలు పెరుగు మన నీడమ్మా, ఓయదమెక్కడికే నీయు మా ఎన్నల సురభులాన మంజుల వాణి. ఓ అమ్మ, నీ కొడుకు మా ఇళ్లల్లో పాలు పెరుగు బతకనివ్వడం లేదు, ఇక మేము ఈ ఊళ్ళో ఉండాలి, ఎక్కడికైనా పొమ్మంటే పోతాం, రోజు ఈ గొడవ ఎక్కడ పడతాం, ఉండమంటావా పొమ్మంటావా, ఇదేం బెదిరింపు కాదు, ఉట్టుట్టి మాట కాదు, మా సోదరులు గోవుల మీద మా పుట్టింటి వాళ్ళ ఆవుల మీద ఒట్టేసి చెబుతున్నాం, పొమ్మంటావా నీ కొడుకుని అదుపులో పెడతావా అని వాళ్ళు చాలా గట్టిగా అన్నారు. కృష్ణుడు చేసే లీలలు తమను అనుగ్రహించడానికని మొదట్లో తెలియదు, తర్వాత తెలుసు వాళ్ళకి. అందుకే కొంచెం వాళ్ళంతా కట్టగట్టుకుని అలా అనగానే అప్పుడు యశోద ఆశ్చర్యపోయి, ఒక పిల్లవాడు ఇన్ని పనులు చేయగలడా? పోనీ ఏదో వెన్నో నెయ్యో దొంగిలించాడంటే అర్థం ఉంది, కానీ ఇన్ని కొండలు తాగాడంటే ఏ తల్లైనా నమ్ముతున్నా మరి? అందుకని కృష్ణుడి కేసు చూసింది. కృష్ణుడు అమాయకంగా కళ్ళు నిలువుకుంటున్నారు, అరగనమ్మా వీళ్ళంతా అబద్ధాలు ఆడుతున్నారమ్మా అని ఏడవడం మొదలెట్టాడు. ఈ ఏడవడం అప్పుడే ఉందండి, అమ్మే నేనేం చేయలేదు అయి అన్నట్ట. అనగానే ఆ ముఖం చూచి ఆశ్చర్యపోయి తెల్లబోయి పాపం వెర్రి తల్లి యశోద, ఎవర్రా అసత్యాలు ఆడడానికి కూడా ఒక న్యాయం ఉండాలి, ధర్మం ఉండాలి. నేను ఎప్పుడు ఆ కుర్రాన్ని ఆడుకోరా అని బయటికి పంపుతూ ఉంటాను, కృష్ణ పాలు తాగి బయటికి వెళ్ళి కాసేపు ఆటలు ఆడుకో అని చెబితే అస్సలు నేను ఆడను అంటాడు. ఆయన బయటికి వెళ్ళరా అంటే నాకు బయటికి వెళితే దారి తెలియదు అంటాడు. నిజంగా ఆయన అలాగే అంటాడు. ఇంట్లో వాళ్ళ అమ్మ దగ్గర, అమ్మ నన్ను బయటికి వెళ్ళమనకు, పక్కింటికి వెడితే మళ్ళీ ఇంటికి రాలేను, దారి తెలియదు, తప్పేస్తానంటట. ఆయన దారి తప్పుతట, ఇంటికి రాలేట, దారి తప్పిన గొర్రెల్ని మన దారిలో పెట్టేవాడు ఆయన నిజానికి. అందుకని మా కుర్రవాడు దారి తప్పుతాను ఇంటికి రానంటాడు. అన్యమెరుగుడు తనయంత నాడుతుండు, మంచివాడి తడిగ్గులు మానరమ్మ, రామలార త్రిలోకావి రామలార తల్లులార గుణవతీమ తల్లులార. ఇతడికి అసలు పాపం పుణ్యం తెలియదు, ఏదో ఇంట్లో కూర్చుని ఆడుకుంటాడు. ఇల్లు దాటి బయటికి వెళ్ళడు, నేను ఎన్నోసార్లు వెళ్ళమన్నా వెళ్ళడు. ఆవిడ అన్నది కూడా నిజమే, ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళడు, కానీ బయట అన్ని చోట్ల ఉంటాడు, ఆయన లేని చోట్ల లేదు. కాబట్టి ఆ తల్లికి తెలియక ఇంట్లోనే ఉంటాడు, వీడు మంచివాడు, వీడి మీద అభాండాలు వేయకండి, ఈసారి వాడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తే నేను చూస్తాను, కదలకుండా ఇంట్లో అట్టే పెడతాను అని వాళ్ళకి నచ్చ చెప్పి అతి కష్టం మీద వాళ్ళని పంపింది. ఇంత కంప్లైంట్లు ఇచ్చేవారు ఈ ఆడవాళ్ళు. మళ్ళీ ఒక్కరోజు కృష్ణుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదట నిజంగానే. ఆ పూట ఏడుస్తూ వచ్చి, కృష్ణ నువ్వు లేకపోతే మేము ఉండలేము, నువ్వు వచ్చి పాలు తాగితే మా ఇంట్లో పాలు బాగా పెరిగిపోతాయి, ఆవు పాలు కొండ తాగితే మాకు 1000 కుండల పాలు వస్తాయి, నువ్వు ఇంత వెన్న తింటే మా మన్నంత వెన్న అయిపోతుంది అని మళ్ళీ అతన్ని రమ్మని బతిమాలేవారు. కృష్ణుడు లేకపోతే ఎక్కడ ఉంటారండి, కృష్ణుడిని తిట్టిన గోపికలే కృష్ణుడు లేకపోతే క్షణం ఉండలేము అనేవారట. అలాగే అప్పుడప్పుడు మా శిష్యులు కూడా ఒక్కొక్కరు నా వెనకాలు తిడతారు, కానీ మళ్ళీ మా గురువుగారు లేకపోతే ఉండలేమని మళ్ళీ గురువుగారు మీరు ఎక్కడ ఉపాయం చేసి తిడతారంటారు. అంటే వీళ్ళు కూడా గోపికలు లాంటి వాళ్ళు, కొంచెం ఓపిక తక్కువ. అంటే నన్ను తిట్టలేదు అంటే సరదాగా అన్నాను, కానీ మీరంతా పుణ్యాత్ములు, నన్ను ఎందుకు తిడతారు? ఒకవేళ తిడితే మాత్రం అది మాయ అంతే కదా. ఈ విధంగా తల్లికి ఎన్నో లీలలు చూపించిన ఆయన రేపు పొద్దున్న ఏం చేస్తున్నాడు, చెట్లు కూలుస్తాడు. రేపు యమళార్జున భంజనం అనే కంఠం ఉంటుంది.